ஸ்ரீவாத்ருகுருப்யாம் சபாயை தி நமஹ. மன அம்பிகா தர்பார் பத்தி வாரி அஷ்டாதச புராண காரியக்கிரமாலோ பதவ புராணங்க மத்ஸ்ய புராணம் மனம் பிராரம்பிச்சுக்குன்னாம். ஈ மத்ஸ்ய புராணம்லோ ஸ்ரீ மகாவிஷ்ணு மத்ஸ்யாவதாரம் எத்தி மனுவுனி ரக்ஷிஞ்சி ஆ மனுவு அடிகினப்புடு அத்தனைக்கு அநேக அநேக புராண விசேஷ கதலன்னி தெளிஜேஸ்து சூரிய வம்சம் சந்திரவம்சம் ஆ வம்சம்லோ புட்டின மகாத்மலைன ராஜுலு வாழ்ந்து சேசினட்டுவன்டி தர்மாதுலு லீலலு இவன்னி செப்பாடாயன. ஆபை தக்ஷுடு இன்ட்லோ சதீதேவிகா அவதரிஞ்சின அம்மவாரு ஏ காரணம் சேத சதீ சரீரான்னு விடிச்சுப்பெட்டி பார்வதிகா அவதரிஞ்சிந்தி அன் அடிகிறப்புடு ஆ கத கூட செப்பாடு. தக்ஷுடு கொர்ரெதல கலிகினவாடு அய்யாடுன்னு கூட செப்புக்கொன்னோம். ஆபை தக்ஷுடு அம்மவாரினி நன்னு வதலகுண்ட அனுகிரகிச்சமரி கோருக்கோடும் அப்படி தக்ஷுடுதோ அம்ம அன்னதட சிவுடி சேத்துலனி யஜ்ஞம் நாசனம் அய்யின் தர்வாத நீலோ கொப்ப மார்பு வச்சிந்தி நா நாமஸ்மரண சேஸ்தூ நா திவ்ய க்ஷேத்திரலனு நுவ்வு சந்தர்சிஞ்சு அந்த தீர்த்தயாத்திரலு சேசி தீரலு புட்டின தர்வாத எவடைனா சரே எவடு தேசாலு திருகுதாடோ தீர்த்தயாத்திரலு சேஸ்தாடோ எவடு பண்டித்துல்னு சேவிஸ்தாடோ வாடிக்கு புத்தி பெருகுதுంది. இன்ட்லோ கூர்ச்சுனி எப்படி பொத்துனது சாயங்காலம் தக்க டிக் டிக் அன் டிவி நொக்குக்குண்டே கொந்தகாலానికి தலலோ உண்டே జ్ఞాపక శక్తులన్నీ నొక్కుకుపోతాయి. అందువల్ల సమస్త తీర్థయాత్రలు చెయ్యి అక్కడక్కడ ఉండే అమ్మవారి పీఠాలు చూడమనగానే అతడు అడిగట నువ్వు ఏ తీర్థాలలో ఉన్నావు ఏ నామాలతో నిన్ను స్తుతించాలి. అప్పుడు ఆ దేవి సమాధానం చెప్పిందిట, ఈ భూమండలంలో లేను, లేని చోటు లేను, అందుకే నన్ను శక్తి అన్నారు. శక్తి అంటే ఏమిటి? శక్తి సర్వాంతర్యామి. ఈ పైన తిరుగుతోంది ఫ్యాను, ఆ తిరుగుతున్న శక్తి అమ్మే. దీపం వెలుగుతోంది, అది శక్తి స్వరూపమే. మనం తింటున్నాం, తిరుగుతున్నాం, కదులుతున్నాం, మెదులుతున్నాం, నడుస్తున్నాం, రకరకాల పనులు చేస్తున్నాం, ఈ పనులన్నీ శక్తి. శక్తి లేకుండా నడవలేడెవడు. అందుకే మూర్ఖుడు కూడా దేవుడు లేడంటాడు, కానీ శక్తి లేదు అనే మాట మాత్రం వాడడు. నేను సమస్త ప్రదేశాలలో ఉన్నాను, చిన్న దోమ గడ్డిపరక మొదలుకొని బ్రహ్మాండం వరకు వ్యాపించి ఉన్నాను. సర్వదా సర్వభూతేషు ద్రష్టవ్యా సర్వతో భువి సప్తలోకేషు యత్కించిద్రహితం నమయాహితత్ తథాపి ఏషు స్థానేషు ద్రష్టవ్యా సిద్ధిమీప్సుభిః స్మర్తవ్యా భూతికామైర్వా తాని వక్ష్యామి తత్వత. ఇది ఒక గొప్ప ఘట్టం. అమ్మవారు ఒక మాట ఉంది, ఈ భూమి మీద ఉన్న సర్వ ప్రాణులలో సర్వ ప్రదేశాలలోనే ఉన్నప్పటికీ అన్నిటిలోనూ మీరు నన్ను చూడాలి, అయినప్పటికీ నేను భూమి మీద 108 శక్తిపీఠములుగా వెలిశాను. ఈ 108 శక్తిపీఠాలలో 108 నామాలతో ఉంటాను, ఇవి ప్రత్యేకమైనవి. ఈ పీఠాలలో కొన్నింటికి మరింత శక్తి ఉంది. శరీరం అంతా గొప్పదే, ఇందులో ఏ అవయవానికి లోటు లేదు, కానీ కళ్ళు, బుద్ధి ఇటువంటి వాటిని ఉత్తమమైన అవయవాలు అంటారు. ఎందుకని, ఒక చెయ్యి లేకపోతే మీరు పని చేసుకోగలరు, తిరగగలరు, తిండి తినగలరు, కానీ రెండు కళ్ళు లేకపోతే ఎంత కష్టం. అలాగని కళ్ళు ఉండి కూడా జ్ఞానము లేదు, పిచ్చాడు కొంతమంది పుట్టుకతోటి వెర్రిబుర్రతో పుడతారు, ఆ వెర్రిబుర్ర వాడు మళ్ళీ వాడే ఉపయోగపడగలడు. కాబట్టి బుద్ధి, మనస్సు, నేత్రాలు ఇటువంటి వాటిని ఉత్తమమైన అవయవాలు అంటారు. ఇవి మరింత ముఖ్యమైనవి అన్నమాట. కాళ్ళు గొప్పవే, కానీ కాళ్ళకంటే తలకుండే విలువ ఎప్పుడూ తలదే. అలాగే నేను 108 స్థానాలలో 108 నామాలతో గుడులు కట్టించుకుని కాపురం చేస్తున్నప్పటికీ వీటిల్లో కొన్ని క్షేత్రాలు మరింత ఉత్తమమైనవి. అభ్యుదయం కోరుకున్నవారు, మేము జీవితంలో పైకి రావాలి, మహాత్ములం అవ్వాలి అనే కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఈ క్షేత్రాలను, ఈ శక్తి క్షేత్రాలని దర్శనం చేసుకోవాలి. ఈ శక్తి స్థానాల్లోకి నేను ఎలా వచ్చానో చెబుతా విను. ఓ దక్ష, నీ యజ్ఞానికి శివుణ్ణి పిలవలేదు, అప్పుడు నేను వచ్చాను. నన్ను నీవు అవమానపరిచావు, ఆ అవమానంతో నా శరీరాన్ని నేనే కాల్చేసుకున్నాను. అలా నా శరీరం దహనం అయిపోయినప్పుడు సంపూర్ణంగా బూడిది కాకుండా నల్లగా కట్టెలాగా మాడిపోయింది. కొన్ని సందర్భాలలో శరీరం పూర్తిగా కాలదు. ఈ మధ్యన హైదరాబాదులో సగం సగం శరీరాన్ని వదిలేసినట్టుగా అమ్మవారి శరీరం కూడా ఆ యజ్ఞవాటికలో పాపం సగం సగం నల్లగా కాలి బొగ్గై ఉండిపోయింది. అప్పుడు సతీ శరీరం, శివుడు ఆ యజ్ఞ నాశనం అయ్యాక ఆ అమ్మవారి శరీరాన్ని భుజం మీద వేసుకున్నట్ట. తల్లి మీద ఆ ప్రేమ ఆయనకి, ఆ జగన్మాత మీద. అందుకని ఉన్మాదంతో ఆ శరీరాన్ని భుజం మీద వేసుకుని భువన బ్రహ్మాండాలన్నీ తిరగడం మొదలెట్టాడు, తాండవం ఆడేశాడు ఆయన. ఆయన నటిస్తూ ఉంటే లోకాలలో భూకంపం వచ్చిందిట. ఈ బినామీ సునామీల లాంటి భయంకర ప్రళయాలు ఆ రోజుల్లో రావడం మొదలెట్టాయి. దానితో జగత్తు వణికింది. పరిగెత్తుకుంటూ విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టారట. శివుడు అమ్మ శరీరాన్ని భుజం మీద వేసుకున్నాడు, తాండవం ఆడుతున్నాడు, లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతున్నాయి, నువ్వే ఏదన్నా మార్గం చూపించు, నువ్వే దిక్కన్నారట. విష్ణుమూర్తి పరిగెత్తుకొచ్చాడు. విష్ణుస్తు స్త్వరయాతత్ర ధనురుద్యం మార్గణై. విష్ణుమూర్తి మహావేగంగా వచ్చాడు. ఈ శరీరం శివుడి భుజం మీద ఉన్నంత వరకు ఆయనకి ఉన్మాదం ఉంటుంది. కాబట్టి ఆయనకి ఆ భుజం మీద అమ్మవారి శరీరం ఉండకూడదు. అది పోతే ఆయన శాంతం పొందుతాడు. అందుకని టక్కున ఏం చేసేట, మహావేగంగా బాణాలు ఎక్కుపెట్టి ఆ శారంగం అనే కోదండం నుంచి శరీరాన్ని ముక్కలు ముక్కల కింద కొట్టేశాట. అమ్మవారి యొక్క శవాన్ని 108 ముక్కల కింద కొట్టేశాడు. ఆ 108 ముక్కలు భూమి మీద డామ్మని వచ్చి టకటకటకటక పడిపోయాయి. పడి పడగానే బ్రహ్మదేవుడు అన్ని చోట్ల ఏకకాలంలో మహాశక్తివంతుడు కాబట్టి అక్కడ ప్రత్యక్షమై ఆ ముక్కలన్నిటికీ ఒకేసారి గుళ్ళు కట్టేశాడు ఆయన. ఆ ముక్కలన్నిటికీ గుడి కట్టి చాలా అత్యద్భుతమైనటువంటి ప్రతిష్ట చేశాడు. ఆ 108 ముక్కలే 108 శక్తిపీఠాలు. ఆయా శక్తిపీఠాలు ఏమేమిటో చెబుతున్నాను, వాటిని ఎలా స్మరించాలో చెబుతున్నారు వీరు. మొట్టమొదట పేరు. దీనికి దక్షుడికి అమ్మవారు చెప్పిన తన శరీర అవయవాలు పడినటువంటి శక్తిపీఠములని పేరు. అష్టోత్తర శతాలు ఇవి. ఈ నామం ముందు వినియండి. వీటిల్లో కొన్నింటి ప్రశస్తి మళ్ళీ మళ్ళీ అమ్మ చెబుతుంది. ఈ నామాలు చెవిలో పడ్డమే ఓ మహాతపస్సు, ఓ గొప్ప యజ్ఞం అన్నారు. వారాణస్యాం విశాలాక్షి నైమిసే లింగధారిణి. వివరణ చెప్పక్కర్లేదుగా. వారాణసిలో అమ్మవారు విశాలాక్షి, అది మొదటి స్థానం. రెండవ పీఠం నైమిసే లింగధారిణి. నైమిషారణ్యంలో లింగధారిణి. ప్రయాగే లలితాదేవి. ప్రయాగ అలహాబాద్ అంటమే అక్కడ అన్నమాట. అక్కడ లలితాదేవి. కాముక గంధమాదనే. గంధమాదన పర్వతంలో కాముక. గంధమాదనం అంటే ఇప్పుడు బదరీ వెళ్ళే రూట్లో ఉంది. బదరీ అంతా కూడా గంధమాదన పర్వతమే హిమాలయాలలో. మానస సరోవరంలో కుముద. మానస సరోవరానికి వెళ్ళేవాళ్ళు మరి ఆ కుముదను చూసే వచ్చి ఉండవచ్చుగాక. విశ్వేశ్వరం అనే క్షేత్రంలో విశ్వ. విశ్వక అక్కడ లక్ష్మీదేవి. ఇచ్ఛాక్షేత్రంలో మదనోత్కట. గోమంతంలో గోమతి. మందారంలో కామచారిణి. చిత్రరథంలో మదోత్కట. హస్తినాపురంలో జయంతి. కన్యాకుబ్జం కనోజ్ అంటున్నావు, ఇప్పుడు పాకిస్తాన్లో ఉందంటున్నారు దానిని. గౌరీ. మలయ పర్వతంలో రంభ. మలయ పర్వతం అంటే ఇప్పుడు మలేషియా అని పిలుస్తున్నాం మనం, అక్కడికి వెళ్ళిపోయింది అమ్మ రంభ. హిమవత్ పర్వతంలో నంద. గోకర్ణ క్షేత్రంలో భద్రకర్ణిక, ఇది కర్ణాటకంలో ఉంది గోకర్ణం, స్థానేశ్వరంలో భవాని, బిల్వక వనంలో బిల్వపత్రిక, శ్రీశైలం మన ఆంధ్రాలోనే ఉంది మాధవి, భద్రేశ్వరంలో భద్ర, వరాహశైలంలో జయ, కమలాలయంలో కంబళ, పుష్కర క్షేత్రంలో పురుహోత. ఈ పుష్కర క్షేత్రాన్ని మనం రెండు చోట్ల పిలుచుకుంటున్నాం, ఒకటి పుష్కరారణ్యం రాజస్థాన్లో మౌంట్ అబూ దగ్గర ఉంది, రెండవది పుష్కర క్షేత్రం అంటే పీఠికాపురి అని కూడా అంటారు దాన్ని. కేదార క్షేత్రంలో మార్గదాయిని, రుద్రకోటిలో రుద్రాణి, కాలంజర పర్వతంలో కాళి, మహాలింగ క్షేత్రంలో కపిల, మకుట క్షేత్రంలో మకుట, సాలగ్రామ క్షేత్రంలో మహాదేవి, శివలింగ క్షేత్రంలో శివప్రియ, మాయాపురి అంటే జగన్నాథం పూరిలో కుమారి, లలిత పర్వతంలో సంతత, ఉత్పలాక్షంలో సహస్రాక్షి, మహోత్పలంలో హిరణ్యాక్షి, గయ మంగళ, పురుషోత్తమంలో విపుల, విపాశానదీ క్షేత్రంలో అమోఘాక్షి, పుండ్రవర్ధనంలో పాటల, సుపార్శ్య పర్వతంలో నారాయణి, త్రికూట పర్వతం దగ్గర భద్రసుందరి, విపుల క్షేత్రంలో విపుల, మలయ పర్వతం మీద కళ్యాణి, కోటి తీర్థంలో కోట్యక్షి, మాగధవనంలో సుగంధ, కుబ్జామ్రక క్షేత్రంలో త్రిసంధ్య, గంగాద్వారం ఇదే హరిద్వార్ అంటాం మనం, ఇక్కడ రతిప్రియ, శివకుండ తీర్థంలో సునంద, దేవికానదీ తటంలో నందిని, ద్వారకలో రుక్మిణి, బృందావనంలో రాధ, మధురలో దేవకి, పాతాళంలో పరమేశ్వరి, చిత్రకూటంలో సీత, వింధ్యపర్వతంలో వింధ్యవాసిని. ఈ మధ్యనే అక్కడికి వెళ్ళి దేవీ భాగవతం కూడా 9 రోజులు చేసుకొచ్చాం మనం వింధ్యాచలంలో. సహ్యపర్వతంలో ఏకవీర, హరిశ్చంద్రంలో, ఈ సహ్యపర్వతంలో అంటే కృష్ణానది అక్కడే పుట్టింది, ఆ పర్వత ప్రదేశంలో కార్తవీర్యార్జునుడు కూడా ఉన్నాడు, దత్తక్షేత్రం అని పేరు దానికి, అక్కడ ఏకవీరాదేవి. హరిశ్చంద్రంలో చంద్రిక, రామతీర్థంలో రమణ, యమునా తీరంలో మృగావతి, కరవీరపురంలో మహాలక్ష్మి, వినాయకంలో ఉమా, వైద్యనాథంలో అమ్మవారు ఆరోగ్య, మహాకాళంలో మహేశ్వరి, శుక్ల తీర్థంలో అభయ, వింజకందరంలో స్మృతి, మాండవ్యంలో మాండకి, మహేశ్వరపురంలో స్వాహ, త్యాగలాండంలో ప్రచండ, అమరకంటకం నర్మదా నదీ తీరంలో ఉంది అక్కడ చండిక, సోమేశ్వరంలో వరారోహ, ప్రభాస క్షేత్రంలో పుష్కరావతి, సముద్ర తీరంలో సరస్వతీ తీరంలో ఇదిగో దేవమాత, మహాలయంలో మహాభాగ, పయోష్ణంలో పింగళావతి, కృతశౌచ క్షేత్రంలో సింహిక, కార్తికేయ క్షేత్రంలో యశస్కరి, ఉత్పలావర్తకంలో లోల, సాగర సంగమంలో సుభద్ర, సిద్ధవనంలో లక్ష్మీమాత, భరతాశ్రమంలో అనంగ, జాలంధరంలో విశ్వముఖి, కిష్కింధా పర్వతంలో తార, దేవదారు వనంలో పుష్టి, కాశ్మీర మండలంలో మేధ, హిమాద్రిలో ఉమాదేవి, షష్ఠక్షేత్రంలో వస్త్రేశ్వరి, కపాలమోచనంలో శుద్ధి, కాయావరోహణంలో మాత, శంఖద్వారంలో ధ్వని, పిండారకంలో భృతి, చంద్రభాగా తీరంలో కల, అచ్చోదంలో శూలధారిణి, వైణాక్షేత్రంలో అమృత, బదరీక్షేత్రంలో ఓర్వశి, ఉత్తర కురువులలో ఓషధి, కుశద్వీపంలో కుశోదకి, హేమకూటంలో మన్మథ, కుముదంలో సత్యవాదిని, అశ్వత్థంలో వందనీయ, వైశ్రవణాలయంలో విధి, వేదవదనంలో గాయత్రి, శివసన్నిధిలో పార్వతి, దేవలోకంలో ఇంద్రాణి, బ్రహ్మశరీరంలో సరస్వతి, సూర్యబింబంలో ప్రభ, సప్తమాతృకలలో వైష్ణవి, పతివ్రతలలో అరుంధతి, సుందరి స్త్రీలలో తిరోత్తమ, సర్వప్రాణుల హృదయాలలో బ్రహ్మకళ. ఈ విధంగా 108 నామాలతో అమ్మవారికి గొళ్ళు గోపురాలు కట్టారు పూర్ణ బ్రహ్మాండాలలో. మేము 108 శక్తిపీఠాలు చూస్తాం అనుకుంటే వాడు బతికుండగా చూడటం కుదరదు, యోగశక్తితో చూడొచ్చు. ఇంచేత బ్రహ్మలోకంలో సరస్వతిగా ఉందట, బ్రహ్మలోకానికి వీడెక్కడెళ్ళి వస్తాడు, ఈ పక్కన ఉన్నటువంటి పిఠాపురానికే వెళ్ళలేము గట్టిగా మాట్లాడితే. కాకపోతే అదృష్టవంతులకు కొన్ని క్షేత్రాలన్నా చూడగలుగుతారు, ఇందులో కొన్ని ఇవాళ అసలు కనపట్టాల. ఇప్పుడు మలేషియాలో కూడా ఉందట అమ్మవారు, మరి మలేషియా వెళ్ళాలంటే మీరు గోల్డ్ ఖర్చు, పాకిస్తాన్ వెళ్ళాలంటే దిక్కుమాలళ్ళు టెర్రరిస్టులు టిక్ టిక్కని కాల్ చేస్తున్నారు. కాశ్మీరంలో సరస్వతిని చూడడానికి వెళ్ళేసరికి మాకు తల ప్రాణం తాక్కువచ్చింది. అడుగడుక్కో మిలిటరీ వాడు మొన్న అమర్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు కాశ్మీర సరస్వతిని చూసి వచ్చాం, హాయిగా వెళ్ళాం. మేము వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ తుపాకులును బాంబులును పేలుళ్ళును, మేము వెళ్ళేంతవరకు ఏమి ఉండేది కాదు, మేము వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ కలిగి అలా కలిగాయి. వీటిల్లో ఖచ్చితంగా చూసి తీరవలసినవి జీవితంలో కొన్ని చెప్పారు. అందులో వారణాసిలో విశాలాక్షిని చూసి తీరాలట, అది శక్తిపీఠాల్లో నెంబర్ వన్ ఇక చూసి తీరవలసింది. మానవుడై పుట్టాక ముష్టెత్తుకునైనా బాబు విశాలాక్షిని చూసి వస్తాను, పావలాంటి ఇప్పుడు పావలా ఇస్తే అసహ్యం, పావలాని ఎవడు పుచ్చుకోరు. అడిగేది ఏదో మళ్ళీ బొత్తిగా పావలాని అడగకుండా ఏదో 116 ఇమ్మని అడగండి. మళ్ళీ అక్కడ కూడా టీవీగా ఓ ముష్టాడు వచ్చాడు ఆ మధ్యని, హలో హౌ డు యూ డూ, ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్. పైగా వాడు అది ఇంగ్లీష్, మళ్ళీ తెలుగు కూడా కాదు అక్కడ. అలా అడిగైనా సరే విశాలాక్షి దర్శనం చేయమన్నారు. అవతల వాడు ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోతే ఇవ్వపోయాడు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరపు అన్నారు. ఎవడన్నా నవ్వుకుంటే నాకేం సిగ్గు, నా ఇష్టం నాది, నాకేం భయం అని. అంచేత సిగ్గు గిగ్గు విడిచిపెట్టైనా చూడమని చెప్పారు అంటే డబ్బు ఉన్నవాడు గ్యారంటీగా చూడాలి. విశాలాక్షి దర్శనం, ఆ విశాలాక్షి దివ్యాక్షి బ్రహ్మానంద స్వరూపిణి అక్కడ చూడడం వల్ల వచ్చే లాభం ఏమిటి? అమ్మ చెబుతోంది ఇది దక్షుడికి, మనువుకి చెబుతున్నాడు విష్ణుమూర్తి మత్స్య రూపంలో, నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులకి సూతుడు చెబుతున్నాడు, నేను మీకు చెబుతున్నాను. విశాలాక్షి దర్శనం, ఎట్టి పరిస్థితులలో అపదృష్టి ఉండదు, దారిద్ర్యం ఉండదు, తిండికి లోటు ఉండదట, అంత దివ్య క్షేత్రం అట. శ్రీ విశ్వేశ్వర దేవదేవుని కృపాశ్రీ చే దివోదాసు పాహా విశ్రాంత బలంబు చేత ధవళన్యాయ ప్రజావృద్ధి నొప్పై విశ్రామము కల్గి సుస్థిరతరంబై ఉండి భాషల్లగా ఆ వారాణసి చేరువారలకు ఆహా ఆకల రోకల అన్నారు. శ్రీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో దివోదాసు అని ఒక మహారాజు 60,000 సంవత్సరాలు కాశీ ఆకలి రోకలి ఉండదు, ఆనందంతో బతుకుతాడు. అందుచేత విశాలాక్షి దర్శనం చేసి తీరవలసిందే. ఇంకా నైమిషం అది చూడాల్సిందే. గొప్ప క్షేత్రాలలో తక్కినవి చూడొద్దండల్లా, ఇవి గ్యారంటీగా చూడండి బతికున్నప్పుడు. నైమిషారణ్యం ఇప్పుడు లక్నో ఉంది కదా, ఉత్తరప్రదేశ్ రాజధాని, అక్కడ దిగండి. అక్కడి నుంచి నైమిషారణ్యానికి డైరెక్ట్ రైల్ ఉంది, సరాసరి నైమిషారణ్యం వెళ్ళిపోవచ్చు. రాత్రి 10 ఓ ప్యాసింజర్ ఉంటుంది, ఆ ప్యాసింజర్లో ఎక్కితే పొద్దున్న 5-6 అయ్యేసరికల్లా నైమిషారణ్యం చేరతారు. ఇంకొంచెం డబ్బు ఉన్న పెద్ద మనుషులు ట్యాక్సీలో పెడితే 5 గంటల్లోనో 4 గంటల్లోనో 3 గంటల్లోనో కూడా వాళ్ళ శక్తిని బట్టి వెళ్ళిపోతారు. లేదా ఓ 25 మందో 30 మందో బస్సు మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు. బస్సు అయితే గ్యారంటీగా 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది, ట్యాక్సీ అయితే 3 అవర్స్ పడుతుంది. దాదాపు 180-200 కిలోమీటర్ల దూరంలో లక్నో నుంచి ఉంది. చాలా అత్యద్భుత క్షేత్రం. ఈ 18 పురాణాలు అక్కడే సూత మహర్షి సౌనకాది మహర్షులకి చెప్పాడు. 88,000 మంది ఋషులు అక్కడ 1000 ఏళ్ళు సత్రయాగం చేశారు. ఒకరోజు 2 రోజులు కాదు, 1000 సంవత్సరాలు. నైమిషే అనిమిష క్షేత్రే మునయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. అక్కడ 88,000 మంది ఋషులు ఈ శరీరంతో స్వర్గానికి పోవడం కోసమని 1000 సంవత్సరాలు ఆ దివ్యక్షేత్రంలో యజ్ఞం చేశారు. గోమతీ నది ఓ ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తుంది అక్కడ. అటువంటి దివ్యక్షేత్రం బ్రహ్మక్షేత్రం, అనిమిషక్షేత్రం, పుణ్యక్షేత్రం, పవిత్రక్షేత్రం నైమిషారణ్యం అంటే. అటువంటి నైమిషారణ్యంలో అమ్మవారు ఆ లలితాదేవి లింగధారిణి అంటే లక్షణము కలిగిన తల్లిగా అక్కడ ఉంది. అక్కడికి కూడా నేను భక్తుల్ని తీసుకెళ్ళాను. ఆ లింగధారిణి దర్శనం చేస్తే అటువంటి వాడికి రాబోయే జన్మలలో శోకం ఉండదట. అన్నిటికంటే బతుకుల్లో ఆనందం ఏంటి అంటే ఏడవకుండా ఉండడమే. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు ఒకడు, ఏం ఉండని ఉంటాడు. డబ్బు ఉన్నా ఏడుస్తాడు, తిండి ఉన్నా ఏడుస్తాడు, ఏమిటంటే చెప్పలేము ఎందుకు ఏడుస్తాడు. ఒక్కోడికి ఒక్కో బాధ, పక్కవాడికి రూపాయి వచ్చింది బాబోయ్,
అని ఒక ఏడుపు, నాకు రూపాయి రాలేదు బాబాయ్ అని రెండో ఏడుపు. ఈ రెండు ఏడుపుల వల్ల రెండు కళ్ళు పోతాయన్నారు. ఈ దౌర్భాగ్యపు ఏడుపులు శోకాలు పోయి మనిషి విశోకుడు అవ్వాలి అంటే ఈ నైమిషారణ్యం వెళ్ళాలి. అది పెద్ద కష్టమైన ప్రదేశం కూడా కాదు. ఇక దారే కాబట్టి ప్రయాగ క్షేత్రం, కాశీ వెళ్ళేవాడికి ప్రయాగలో దిక్కుండా వెళ్ళడం కుదరదు. ప్రయాగ దారిలోనే అక్కడి నుంచే రూట్లు మారిపోతాయి. ఇటు గయ వెళ్ళడానికి, తర్వాత ఇటు కాశీ వెళ్ళడానికి ప్రయాగ జంక్షన్ అన్నమాట, అలహాబాద్ నుంచి మారుతుంది. కాబట్టి అలహాబాద్ దాకా వెళ్ళడం దారే కాబట్టి కాశీ వెళ్ళేవాడు ప్రయాగ వెళ్ళండి. అది దివ్యక్షేత్రమే. అది కూడా గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశం. సహజంగా రెండు నదులు కలిసే సంగమంలో స్నానం చేయడం ఒక మహాయోగం అన్నారు. అటువంటిది ఓ పక్క నుంచి నల్లగా యమున, మరో పక్క నుంచి ఎర్రని నీళ్లతో గంగా వెడుతూ ఉంటే అడుగున అంతర్వాహిని అయి సరస్వతీ నది ప్రవహిస్తుంది. అటువంటి ఆ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఒకేసారి 1000 మంది బ్రాహ్మణోత్తములకి కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన మహాఫలితం వస్తుందన్నారు. అక్కడ అగస్త్య మహర్షి ఒకప్పుడు 100 సంవత్సరాలు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేశాట. గంగా యమునా తీరో సంగమున ప్రయాగను సదాశివు విశ్వేశుంగూర్చి తపము చేసితి అంగుష్టము నేల మోపి అతి ఘోరముగా. చెప్పాడు అగస్త్యుడు, గంగా యమునా నదుల ఆ సంగమ ప్రాంతంలో నేను బొటనవేలు నేల మీద పెట్టి, ఎడమకాలు బొటనవేలు నేల మీద పెట్టి, ఈ కుడికాలు బొటనవేలు ఏమో ఎడమ మోకాలు మీద పెట్టి, రెండు చేతులు పైకెత్తి తపస్సు చేశాట ఘోరంగా. అంత పవిత్రమైన దివ్యమైన ఋషులు తపస్సు చేసిన ప్రదేశం. బ్రహ్మ కూడా అక్కడ యజ్ఞం చేశాడు. అందుకే ఇప్పటికి కూడా అక్కడ బ్రహ్మగారు తపస్సు చేసిన చోట ఆ విగ్రహాలు ఇవి ఉంటాయి. అసలు ప్రయాగ అంటే అర్థమేమిటి? ప్రకృష్టమైన యాగము చెయ్యబడిన చోటు అంటే గొప్ప యజ్ఞం చెయ్యబడిన చోటు, బ్రహ్మదేవుడు అంతటి వాడి చేత యజ్ఞం చేయబడిన చోటు అని అర్థం దానికి. అటువంటి ప్రయాగలో అమ్మవారు లలితాదేవి ఆమెను చూసి తీరాలి. ఇక ఆ తల్లి అనేకానేక ప్రదేశాలలో ఎన్నో చోట్ల ఉన్నప్పటికీ హిమాలయ పర్వతాలలో పార్వతీదేవిగా ఉన్నది కేదార క్షేత్రాలలో, అక్కడ చూడాలి. నెక్స్ట్ శ్రీశైల క్షేత్రంలో ఉన్న అమ్మవారిని మాధవీదేవిని చూడాలి. శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మ రవిద్యతే. శ్రీశైల శిఖరాన్ని ఒక్కసారి చూస్తే వాడికి పునర్జన్మ ఉండదు. ఎందుకు వచ్చింది ఈ మానవ జన్మ? అంచేత ఈ జన్మలో పుట్టడం ఒక బాధ, పెరగడం ఒక బాధ, స్కూళ్ళల్లో చదవడం మరో బాధ, చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం వస్తుందో రాదో అది మరో బాధ, ఉద్యోగం వచ్చాక పక్కన ఏ రకమైన పెళ్ళం వస్తుందో, గొళ్ళెం అవుతుందో, కళ్ళెం అవుతుందో, నెత్తి మీద కొళ్ళం అవుతుందో అని అదో బాధ. ఇవన్నీ అయ్యాక పిల్లలు ఏ రకమైన వాడు పుడతారో అని బాధ. పెరుగుతున్నంతకాలం చచ్చేదాకా అనుక్షణం మానవుడికి శరీరం ఉన్నంత వరకు బాధ, దేహం ఉన్నంత వరకు సందేహం తప్పదు. ఈ బాధలతో మనం ఎక్కడ పడతాం? కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టి శాశ్వత కైవల్యం పొందాలి అనుకున్నవాడు శ్రీశైల శిఖరం చూడాలి. వాడికి పునర్జన్మ ఉండదు. అందమైన పవిత్రమైన క్రౌంచ పర్వత అరణ్యాలతో కూడిన ఆ శ్రీశైల అరణ్యాలలో అసలు విడితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి. తిరుపతి మనం ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తే 17 కిలోమీటర్లు ఆనందం పొందేమే, 40 కిలోమీటర్లు అలా ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తాం శ్రీశైల అరణ్యాల్లోకి వెళ్ళేటప్పుడు. అక్కడ పాతాళ గంగ, అక్కడ ఉండే ఆనందం అబ్బాబ్బాబ్బ అసలు తలుచుకుంటేనే శ్రీశైలం దగ్గరికి వెళ్ళిపోతుంది మనస్సు అన్నమాట. అంచేత శ్రీశైలం ప్రత్యక్ష కైలాసము అన్నారు. శ్రీశైలమే కైలాసం, కైలాసమే శ్రీశైలం, శ్రీశైలమే కైలాసం. అటువంటి కైలాస క్షేత్రంలో అమ్మవారి దర్శనం చెయ్యారు. ఆపై ఆ జగన్మాత మలయ పర్వతాలలో, ఇప్పుడు ప్రస్తుతం మలేషియా అన్నాం, అక్కడ రంభ అనే పేరుతో ఉంది. ఇప్పటికి కూడా గంధపు చెట్లు ఉంటాయి అక్కడన్నీ. మీరు అక్కడికి వెడితే గంధపు తోటల మధ్యలో ఉంటుంది ఆ గుడి. కాకపోతే కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. అట్లీస్ట్ 75,000 లక్ష రూపాయలు చేతిలో పట్టుకుంటే కానీ ఆ యాత్రకు వెళ్ళడం కొంచెం కష్టం. మలేషియా వెళ్ళదు మరి, అక్కడికి వెళ్ళాక ఆ రంభాదేవిని చూడవచ్చు. తర్వాత పరమ పవిత్రమైన పుష్కర క్షేత్రంలో మనకి దగ్గరలో ఉన్న పిఠాపురం అంటాం, దానినే పురుహూతిక అనే పేరుతో ఉంది. పీఠాయాం పురుహూతిక అని, పీఠ శబ్దం పీఠిక శబ్దం సమానమే. తెల్ల ప్యాసింజర్ రైలు ఎక్కినా 10 రూపాయలతో వెళ్ళిపోతారు. 10 రూపాయలు అంటే 10 రూపాయలు కాదులేండి, పోతే ఇప్పుడు 25 పాతి 35. నేను ఇంకా నా చిన్నప్పటి విషయం చెప్పుకుంటున్నాను. అమాయకులం మేము, పౌరాణికులం కదా, మాకు లౌకిక ప్రపంచంతో పెద్దగా టచ్చెస్ ఉండవు కాబట్టి 10 రూపాయలు ఇచ్చినా సంతోషపడిపోతాం, 100 ఇచ్చినా సంతోషపడిపోతాం. ఏ ఒప్పోయినా వాడి బొంద, ఇదిగో 100 అన్నా ఆనందపడిపోతారు. కానీ మొత్తం మీద పిఠాపురం దగ్గరే ఏమీ డబ్బులు లేనివాడు కూడా హాయిగా రైలు దర్జాగా ఎక్కి కూర్చోవచ్చు, బాత్రూంలో దూరు కూర్చుంటే ఎయిర్ ఎక్స్ప్రెస్ ఎక్కితే హాయిగా వెళ్ళిపోవచ్చు అనమాట, గంటలో వెళ్ళిపోతాడు అనమాట. ఏదో రకంగా మొత్తం మీద పిఠాపురంలో ఉండే పురుహూతికా దేవిని చూసి రండి, అది కూడా దివ్యక్షేత్రం. ఇక ఆపై మాయాపురి అని పిలువబడే పూరి జగన్నాథ క్షేత్రంలో అమ్మవారు కుమారీ రూపంతో ఉన్నది. ఇప్పుడు అది ఒరిస్సాలో ఉన్నది. గయ, అక్కడికి గయ అంటే గయ, చేతిలో డబ్బులు ఎత్తుకుపోయే దొంగలు ఎక్కువ ఉంటారు అక్కడ. అదేంటో, క్షేత్రాలలో దొంగ పీరుగులు ఎక్కువ ఉంటారు, అక్కడే చేరతారు. ఎక్కడ పుణ్యం ఉంటే అక్కడ పాపం చేరుతుందని, ఎక్కడ ముఖం కనబడితే దాని వెనకతలు వీపుకు ఉంటుందిగా. అలాగే గయ ప్రస్తుతం బీహార్లో ఉంది. కాశీలో మొఘల్ సరాయ్ అనే స్టేషన్లో ఎక్కితే డైరెక్ట్గా గయ వెళ్ళడానికి ఒక 6-7 గంటల ప్రయాణం పడుతుంది. కాశీ వెళ్ళినవాడు గయ కూడా వెళ్ళడానికి వీలుగా వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడికి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే అదంతా గడ్డి తినే ఒకనొక పరమ దౌర్భాగ్యుడు పరిపాలించే క్షేత్రం అది. ఆ గడ్డి తినేవాడు ఈసారైనా గడ్డి గరిచిపోతే బాగుండు మరి. ఆ తర్వాత దైవానుగ్రహం మన చేతిలో ఏం లేదు, అక్కడ పరమాత్మ దివ్యానుగ్రహం. కానీ క్రూర మృగాల కంటే ఎక్కువ పరమ పాపాత్ములైన వాళ్ళు అక్కడ పరిపాలిస్తూ ఉంటారు. ఆటవికత్వం కనపడుతుంది మనకి. అక్కడ మాత్రం చాలా అనుక్షణం జాగ్రత్త వహించాలి. అక్కడికి కూడా వెళ్ళాం, ఆ గయా క్షేత్రాన్ని చూసాం. గయ అత్యంత పవిత్రమైన క్షేత్రం అవడానికి, అక్కడ శ్రీమన్నారాయణుడు వెలిసినటువంటి క్షేత్రం. ఆ గయా క్షేత్రంలో అమ్మవారు మంగళదేవత, లక్ష్మీ స్వరూపిణి అని అర్థం అన్నమాట. ఆపై ఐశ్వర్యం కోరుకునే వాళ్ళు కూడా ఈ మంగళదేవత దర్శనం చెయ్యాలి. ఈ తల్లి ఆపై ఇక్కడికి దగ్గరలోనే కొల్హాపురం అని ఉన్నది మనకి, శ్రీశైల క్షేత్రానికి దగ్గరలోనే ఉంటుంది. అక్కడ మహాలక్ష్మీదేవిగా ప్రసిద్ధికెక్కింది ఆ తల్లి. ఆ మహాలక్ష్మి దర్శనం భయంకరమైన దారిద్ర్యానికి విముక్తి కలిగించే దివ్యమైన ప్రదేశం. చిత్రకూట పర్వతం ఉత్తరప్రదేశ్లో ఉంది ఇప్పుడు. అక్కడ సీతాదేవి పేరుతో ఉన్నది, అమ్మవారు సీతారూపంతో వెలిసింది. ఆ తల్లి దర్శనం కూడా కాశీ వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ నుంచి 6 గంటల ప్రయాణం పడుతుంది సీతాదేవి. వింధ్యాచలంలో వింధ్యవాసిని, ఇది కూడా కాశీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది వింధ్యవాసిని. కాశీ వెళ్ళినటువంటి వాడు అక్కడికి వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్గా కాశీ నుంచి అక్కడికి ట్రైన్ కూడా ఉంది వింధ్యవాసినికి. అక్కడ పాదాల దగ్గర గర్భంలో కూడా ఉంది అమ్మ, 8 భుజాలతో ఉంటుంది అష్టభుజ. ఈ అష్టభుజాదేవి గురించి దేవీ భాగవతంలో సప్తశతిలో, బ్రహ్మ వైవర్త పురాణంలో, ఇక మత్స్య పురాణం మొదలుకొని అన్ని పురాణాల్లో బాగా వివరంగా ఇచ్చారు. ఆ అమ్మవారు వింధ్యాచల నివాసిని, యశోదాదేవికి కూతురై పుట్టిందట. తతస్థౌనా శిష్యామి వింధ్యాచల నివాసిని, నేను యశోదాదేవికి పుత్రికనై పుట్టుతాను, శుంభని శుంభుల్ని చంపిన తర్వాత వింధ్యాచల నివాసిని అనే పేరుతో వింధ్యలో వింధ్యపర్వతంలో ఉంటాను అని స్వయంగా చెప్పుకుంది. ఆ వింధ్యాచల నివాసిని 8 భుజాలతో ఉంటుంది. ఆ 8 భుజాలలో శంఖం, చక్రం, గదా, పద్మం, ధనుస్సు మొదలైనటువంటివి ధరిస్తుంది ఆవిడ. సింహవాహనం మీద ఉంటుంది ఆ తల్లి. ఆ వింధ్యాచల నివాసిని భవబంధ విమోచన, పరమ దుఃఖాలను తరింపజేస్తుంది ఆ తల్లి. దివ్యానందాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఏదో తెలియని ఒకనొక బ్రహ్మానందాన్ని హృదయంలో నింపేటటువంటి గొప్ప తల్లి ఆ వింధ్యాచల నివాసిని. సప్తశతి లాంటి వాటిలో పదే పదే చెప్పారు. లలితా సహస్రనామంలో కూడా విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసినికి ముందు ఏం చెప్పారు? వింధ్యాచల నివాసిని అని చెప్పారా? విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని అని. ఆ నామం అంత ప్రసిద్ధి అన్నమాట. అటువంటి వింధ్యాచల నివాసిని దర్శనం కూడా తేలికైనటువంటిది. ఇంకా సఖ్యపర్వతం, ఎక్కడ కృష్ణానది పుట్టిందో అక్కడ వటవృక్షం దగ్గర అమ్మవారు ఏకవీర అనే పేరుతో ఉంది. కార్తవీర్యార్జునుడు అనేటటువంటి ఒకనొక మహారాజు దత్తభక్తుడు కూడా ఆ సహ్యపర్వత కనుమలలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాడట. ఆపై అమ్మవారు మహాకాళి, ఉజ్జయిని మహాకాళి ఉందే అక్కడ కాళీ రూపంతో ఉంది. ఉజ్జయిని అంటే మధ్యప్రదేశ్లో ఉంది. భోపాల్ నుంచి వెళ్ళొచ్చు, విజయవాడ నుంచి డైరెక్ట్ ఉజ్జయిని ఎక్స్ప్రెస్ అని ఉంది, అది ఎక్కేస్తే సరాసరి మహాకాళేశ్వరం వెళ్ళొచ్చు. అక్కడ అమ్మవారికి మహాకాళి, గడకాళి అని పేరు. ఆ తల్లి దర్శనం చేస్తే కవిత్వం వస్తుందట. మూర్ఖుడు కూడా ఆ తల్లి దర్శనం చేస్తే తక్షణం గొప్ప కవిత్వం చెప్తాడు. ఆ కాళీ అనుగ్రహంతో కాళిదాసు అంత గొప్పవాడయ్యాడు. ఒకప్పుడు ఆయన కాళిదాసు గొర్రెల కాపరి, సామాన్యుడు, పెద్ద పండితుడేం కాదు. ఆ ఉజ్జయిని మహాకాళి దర్శనం చేశాడు, ఆయన జాతకమే మారిపోయింది. అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ సృష్టిలో కవి అంటే కాళిదాసనే పేరు వచ్చిందిట. పురా కవీనాం గణన ప్రసంగే కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాస. పూర్వం కవుల్లో గొప్పవాడెవడు నెంబర్ వన్ అని మొదలెట్టారట. చిటికిన వేలు దగ్గర నుంచి మొదలెడదామని నెంబర్ వన్ కాళిదాసు, నెంబర్ టూ ఎవరు అని రెండో వేలు దగ్గర లెక్కెట్టారట. ఎవరూ లేరండి, మళ్ళీ కాళిదాసే అన్నారట. కాళిదాసుతో సాటి వచ్చేవాడు రెండోవాడు వేళ్లలో లెక్కెడదం అంటే కుదరట్లా. అందుకని ఈ వేలు దగ్గర లెక్కెట్టేటప్పుడు అనామిక అన్నారు దీనిని. అంటే నామం లేదు దీనికి, కనిష్ఠిక అనామిక అని పేరు దీనికి. ఈ అనామిక సార్థవతి బహూవ, అనామిక అని పేరున్న ఈ వేలు నిజంగా సార్థక్యమైంది, కాళిదాసు తర్వాత మళ్ళీ రెండోవాడు లేడు అని పేరు వచ్చింది. అంతటి మహాద్భుతమైన పాండిత్యాన్ని ఆనాడు కాళిదాసుకి ఇచ్చినటువంటిది ఉజ్జయిని మహాకాళి. మూగవాడు, మాటలు రానివాడు, సరిగ్గా నాలికి తరిగిన వాళ్ళు, పిల్లలకి జ్ఞాపక శక్తి లేని వాళ్ళు ఎప్పుడన్నా వీలుంటే ఒక్కసారి వెళ్ళి ఉజ్జయిని మహాకాళి దర్శనం చేసుకుంటే అటువంటి వాడు జీవితం బాగుపడుతుంది. శ్రద్ధాసక్తులతో చెయ్యాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక నిజంగా ఆయన ఇది కాళికాదేవి అంటారా, పద్మాకర్ గారు సరదాకా చెప్పారా అనే అవిశ్వాసం ఉన్నవాడు వెళ్ళడం అనవసరం. యాదృశి భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి, నీకెంత విశ్వాసం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. విశ్వాసం లేనివాడు ఎక్కడున్న ఒకటి, విశ్వాసం లేనివాడికి గంగలో స్నానం చేసిన ఒకటే తమ్మిలేరు డ్రైనేజీ స్నానమైన ఒకటి. ఆనాడు కాళికాదేవిని ఆయన కూడా అలా చూశాడు. ఆవిడ శ్యామల వర్ణంలో కనపడిందిట. మాత మర్రకత శ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. కాళిదాస్ ఆమెను చూచినప్పుడు ఆ రూపం అలా కనపడిందిట. మరకత శ్యామ, మరకతము అని ఒక మచ్చ పచ్చం ఉంటుంది చూసారా రాయి, ఆ రాయి ఏ రకమైన రంగులో ఉంటుందో అటువంటి శ్యామల వర్ణంతో అమ్మవారు కనపడింది. ఇప్పుడు కూడా విజయవాడలో మరకత రాజరాజేశ్వరీదేవి గుడి దత్తపీఠంలో ఉన్నది. కావాలంటే పటమటకి వెళ్ళినప్పుడు చూడండి ఆ ఏక మరకతంలో. అటువంటి మరకత శ్యామల వర్ణంలో అమ్మవారు దర్శనమిచ్చిందట. కదంబ వనవాసిని, కదంబ వృక్షాల మధ్యలో ఉంటుంది ఆవిడ. అటువంటి ఓ తల్లి మా మీద కటాక్షం చూపించు ఓ కళ్యాణి, కుర్యాత్ కటాక్షం కుర్యాత్ మా మీద కటాక్షమును చూపించదవుగాక. ఆవిడ మాతంగ తనయ, మతంగ మహర్షి యొక్క పుత్రిక ఆ జగన్మాత. జయ మాతంగ తనయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే. ఆ తల్లి ఎటువంటిది? లీలా సుఖప్రియ.